సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం. రెండవ అధ్యాయం 25వ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయమ్ అవికార్యోయముచ్యతే తస్మాదేవం విధిత్వైనం నానుశోచితుమర్హసి. కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి యుద్ధోన్ముఖుడిగా చేయడానికి అనేకమైనటువంటి మార్గాలను చెప్తున్నారు. ఈ యుద్ధాన్ని నువ్వు విరమించకూడదు, యుద్ధం చెయ్యడం నీ స్వధర్మం అని మూడు కోణాల్లో చెప్తున్నారు. ఆత్మదృష్టితో చూసినా కూడా నువ్వు దుఃఖించవలసిన పని లేదు, యుద్ధం చేయవలసినది అన్నారు. 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఆత్మ ఈ శరీరానికి ఇంద్రియాలకు అతీతమైనది అని చెప్తున్నారు. ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణం చెప్తున్నారు మొదట. తర్వాత ధార్మిక దృష్ట్యా అనే విషయం చెప్తున్నారు. తర్వాత లౌకిక దృష్టితో చూసినా కూడా నువ్వు యుద్ధం చెయ్యాలి అని చెప్తారు. మనం ఇంతవరకు ఆధ్యాత్మిక దృష్టి పూర్తి చేశాం. ఆధ్యాత్మిక దృష్టి అంటే ఏమిటి? ఆత్మదృష్టి అని అర్థం. ఆత్మదృష్టి అంటే ఏమిటి? ఆత్మకు మరణం లేదు, ఆత్మ ఎన్నటికీ చనిపోదు అనే విషయాన్ని క్రిందటి శ్లోకాల్లో చూశాం. ఆత్మ లక్షణాన్ని గురించి విన్నాం. నేను ఈ శరీరము కాదు, ఈ ఇంద్రియాలను కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటన్నిటికంటే వేరైనటువంటి స్వరూపం ఆత్మస్వరూపం. అది నా నిజస్వరూపం. ఆ ఆత్మ ఏడు స్వరూప లక్షణాలు చెప్పాం. ఏమిటి చూసాం అంటే ఆత్మ నిత్య అని మొదటిది. ఆత్మ నిత్య, ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది ఆత్మ. రెండవ విషయం ఆత్మ సత్య అని చూసాం. ఆత్మే సత్యమైన పదార్థము, అది కంటికి కనపడకపోయినప్పటికీ కూడా అదే సత్యమైన పదార్థము. ఆత్మ కంటే వేరైనది ఏదైనా ఉంటే అది అసత్యమే అన్నా. ఆత్మ సత్య అంటే మూడు కాలాల్లో ఉండేటటువంటిది ఆత్మ అన్నా. భూతకాలంలో ఉన్నది, వర్తమాన కాలంలోనూ ఉన్నది, భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది అన్నా. అది సత్యం అంటే అర్థం. మూడవ లక్షణం ఏం చెప్పాం? ఆత్మ సర్వగత అన్నాం. మూడు, నాలుగు, ఐదు అటు ఇటు మారచ్చు, కరెక్ట్గా నెంబర్ అట్లాగే ఉండాలని అవసరమేం లేదు. ముందు చెప్పాను శ్లోకాల్లో అంతకుముందు. సర్వగత అంటే అంతటా వ్యాపించి ఉన్నది ఈ ఆత్మ అని తెలుసుకున్నాం. ఒక చోట ఉండడం, ఒక చోట లేకపోవడం అనేది లేదు, అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ విశ్వమంతా ఆత్మ ఉన్నది. ఈ విశ్వం అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మ వ్యాపించే ఉన్నది. అంటే దేశం పరిచ్ఛిన్నతం లేదు దానికి అని అర్థం. దేశ పరిమితి లేదు, ఒక చోట ఉండి మరొక చోట లేకపోవడం అనేది లేదు, దేశ పరిమితి లేదు. నిత్య అంటే కాల పరిమితి లేదు అని తెలుసుకున్నాం. కాల పరిమితి లేదు. సర్వగత అంటే దేశ పరిమితి లేదు. తర్వాత లక్షణం ఏమిటి? ఆత్మ అప్రమేయ అన్నాం. అప్రమేయ అంటే దాన్ని ఒక వస్తువులాగా కంటితో చూడలేం. ప్రమేయం అంటే ఒక వస్తువు. ఇప్పుడు ఈ పుష్పాన్ని చూసినట్టుగా ఈ పుష్పం ప్రమేయం అంటాం. ప్రమా విషయం ప్రమేయం. జ్ఞానానికి ఏది వస్తువో అది ప్రమేయం. ప్రమా అంటే జ్ఞానం, ప్రమా విషయం అంటే జ్ఞానానికి ఏ వస్తువు విషయముగా ఉన్నదో. ఇప్పుడు ఈ పుష్పాన్ని చూశారు కదా మీరు, పుష్ప జ్ఞానం వచ్చింది కదా. పుష్ప జ్ఞానానికి ఏది వస్తువు? పుష్పం. ఈ పుష్ప జ్ఞానానికి పుష్పం వస్తువు గనక ఇది ప్రమేయం అన్నారు. ప్రమా విషయం ప్రమేయం. ఆత్మ ఈ విధంగా పుష్పంలాగానో మరొక వస్తువులాగానో ప్రమా విషయం కాదది. దాన్ని విడిగా చూడలేవు నువ్వు, ఒక వస్తువుగా చూడలేవు, దూరంగా చూడలేవు దాన్ని. కనుక అది అప్రమేయం. నా ప్రమేయం అప్రమేయం. అప్రమేయ స్వప్రకాశ మనో వాచామ గోచర. మనస్సుకి ఇంద్రియాలకి అందనటువంటిది ఆత్మస్వరూపం అప్రమేయ. తర్వాత ఆత్మ అకర్త అభోక్త అని తెలుసుకున్నాం. ఆత్మ ఎటువంటి పుణ్య పాప కార్యాలు చెయ్యదు. ఆత్మ ఎటువంటి పుణ్యకర్మలు చెయ్యదు, ఎటువంటి పాపకర్మలు చెయ్యదు. కనుక అకర్త అభోక్త. ఎటువంటి పుణ్యపాప కర్మలు చెయ్యదు కనుక ఆ పుణ్యపాప కర్మల వల్ల వచ్చే ఫలం ఏది కూడా దానికి రాదు ఆత్మకి. కనుక అది అనుభవించవలసిన పని లేదు. ఫలం ఉంటే కదా అనుభవించడానికి. కర్మ చేస్తే ఫలం, ఫలం వస్తే అనుభవించాలి. కర్మే చేయకపోతే కర్మ ఫలం లేదు. కర్మ ఫలం లేనప్పుడు ఎట్లా అనుభవిస్తుంది? అనుభవించదు. కనుక అభోక్త. భోక్త అంటే అనుభవించడం. అభోక్త నా భోక్త అభోక్త అనుభవించకపోవడం. ఆత్మ ఎటువంటి కర్మఫలాన్ని అనుభవించదు. ఎందుకని? కర్మలు చెయ్యదు కనుక. అకర్త కనుక అభోక్త. ఆత్మస్వరూపమునైన నేను అకర్తని అభోక్తని. నేను అంటే శరీరం ఇంద్రియాలు కాదు కదా, మనస్సు కాదు కదా, బుద్ధి కాదు కదా. నేను అనే ఉనికి ఎరుకని అభోక్తని అకర్తని. తర్వాత నిర్వికార అని చెప్పాం. ఆత్మ నిర్వికార, వికారము చెందదు, మార్పు చెందదు ఈ శరీరంలాగా. అన్ని మార్పు చెందుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో. ఆత్మ ఎప్పుడూ మార్పు చెందదు, ఒకే విధంగా ఉంటుంది. వికారం లేదు, షడ్వికారాలు లేనటువంటిది ఆత్మ నిర్వికార. ఇంకొకటి, ఆత్మ ఏక. ఆత్మ ఒక్కటే, ఏక. అది ఈ ఏడు లక్షణాలు ఆత్మ లక్షణాలు, స్వరూప లక్షణాలు, ఆత్మ లక్షణాలు. ఇప్పుడు ఈ ఆత్మ చాలామంది అంటుంటారు, ఒక అతీత స్థితికి వెళ్ళి నేను అనుభవించాను, నా సమాధి స్థితిలో హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటుంటారు ఇంగ్లీష్లో వాళ్ళు. నేను కళ్ళు మూసుకుంటేనండి ఎక్కడికో వెళ్ళిపోయినాను అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటావు. ఏదో అనుభవించాను, ఏదేదో లోకాలకు వెళ్ళాను, అంటే ఆ చైతన్య అతీత స్థితికి వెళ్ళిపోయినాను అన్నారు. ఆ చైతన్యంలో అతీత స్థితికి వెళ్ళిపోయినాను నేను, క్లైమాక్స్ అన్నమాట. ఇలా చెప్తూ ఉంటారు జనం. అట్లాంటివేమీ లేవు ఆత్మలో, అర్థం చేసుకోండి. ఎవరైనా చెప్తే నాకు చాలా అనుభూతులు వస్తాయండి, కళ్ళు మూసుకొని కూర్చుంటే నేను ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాను, నాకు అన్నీ కనపడుతూ ఉంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే కొంచెం పైత్యం ఎక్కువైందని అర్థం అంటాం. అట్లాంటివేమీ లేదు ఆత్మలో, హెచ్చు తగ్గులు లేవు. అర్థమైందా? హయ్యర్ కాన్షియస్నెస్ లోవర్ కాన్షియస్నెస్ అని అట్లా ఏం లేవు ఆత్మలో. అనుభూతులు రావడం అనేది లేదు. మరి ఏమిటండి వాళ్ళు చెప్పే అనుభూతి? మరి ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోయినట్లు, ఏదో అనుభవిస్తున్నట్టు అంటారు కదా. మరి ఏమిటి అది అంటే? ఏం లేదు. మనస్సు యొక్క హయ్యర్ మనస్సు, హయ్యర్ మైండ్, హయ్యర్ స్టేటస్ ఆఫ్ మైండ్, లోవర్ స్టేటస్ ఆఫ్ మైండ్. మనస్సులోనే ప్రశాంతమైన మనస్సు ఉంటే అవన్నీ అనుభూతులు వస్తాయి. ప్రశాంతంగా లేకపోతే గందరగోళంగా ఉంటుంది. అంతేగాని మనస్సులో ఉంది కానీ ఈ మార్పు హెచ్చు తగ్గులు ఆత్మలో లేవు. మనస్సు కూడా సాత్వికంగా ఉన్నప్పుడు, సత్వగుణంతో ఉన్నప్పుడు ప్రశాంతతను అనుభవిస్తుంది. నిదానంగా ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది మనస్సు. అప్పుడు మనకు ఏవేవో ఊహలు వస్తూ ఉంటాయి, మంచి మంచి ఊహలు వస్తాయి, ఆనందంగా ఉంటుంది అనుభవించడానికి. ఏమంటే మనసు సత్వగుణంతో ఉన్నది, అదే మనసు రజోగుణంలో తమో గుణంలో ఉంటే మరొక రకంగా ఉంటుంది. లోవర్ స్టేటస్ ఆఫ్ మైండ్ అంటారు, లోవర్ స్టేట్ ఆఫ్ మైండ్. మన మనస్సే గందరగోళం చేస్తుంది, ఒక్కోసారి పిచ్చెక్కుతుంది మనకే, ఏమిటి నా మనస్సేనా అనిపిస్తుంది. ఈ మనస్సు చేసే మాయ అంతా ఇంత కాదు, ఒక్కోసారి నిన్ను అట్లా పైకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది, ఒక్కోసారి అట్ట కింద పడేస్తుంది మనస్సు. ఎంతో మానసిక ఒత్తిడి, ఎంతో అలజడి వచ్చి మనస్సులో తమో గుణం రజోగుణం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, ఆ మనస్సులో ఒక రకమైనటువంటి బాధ, ఆందోళన, దిగులు, చింత అన్నీ వస్తాయి. అదే మనసు ఎప్పుడు అట్లా ఉంటుందా లేదు కదా, మళ్ళీ అదే మనసు ఒక్కొక్కసారి ఆహా ఎంత ఆనందంగా ఉన్నానో, ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ చెప్పేటప్పుడే దీర్ఘం తీసి చెప్తాం, ప్రశాంతంగా ఉన్నదో. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నావు, అంతే తేడా. ఒక్కొక్కసారి క్లాస్ బాగా అర్థమవుతుంది, ఒక్కొక్కసారి క్లాస్ బాగా చెప్తుంటే బాగుందండి ఇవాళ క్లాస్ అంటారు. క్లాస్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. మన మనసు సత్వగుణంలో ఉన్నప్పుడు క్లాస్ బాగా చెప్పినట్టు అర్థమవుతుంది, స్వామిని బాగా చెప్తున్నారని అర్థమవుతుంది. మన మనస్సు సత్వగుణంలో లేకుండా రజోగుణం తమో గుణంలో ఉన్నదనుకోండి, నిద్ర వస్తుంది లేకపోతే అర్థమూ కాదు. అప్పుడు క్లాస్ ఏమిటోగా ఉంది ఇవాళ అన్నారు. క్లాస్ బాగానే ఉంటుంది, మనకు అర్థం కాదు. క్లాస్ ఎప్పుడు అదే సబ్జెక్టు, అదే వేదాంతం, అదే ఆత్మవిచారం, అదే తత్వాన్ని చెప్తున్నప్పుడు అందులో మార్పు ఎట్లా ఉంటుంది? మన శరీర అస్వస్థత వల్లనో లేకపోతే ఇంట్లో సమస్యల వల్లనో ఏదో ఒక సమస్య వల్ల మన మనస్సు కొంచెం అలజడి రేకెత్తిస్తుంటుంది. అదే అన్ని ప్రశాంతంగా ఉన్నాయి అనుకోండి, ఇంట్లో బాగున్నాయి, శరీరం బాగుంది, హాయిగా ఉంది, నేను టైంకి వచ్చాను క్లాసుకి వేళ, సంతోషం, బస్సు అందింది కరెక్ట్ టైంకి వచ్చామనుకోండి, క్లాస్ బాగుంటుంది ఆ రోజు. ఇప్పుడు క్లాసు బాగున్నది లేదు ఎవరు నిర్ణయిస్తున్నారు, గురువు గారా సబ్జెక్ట్ అన్న? నేను, నా మనస్సు నిర్ణయిస్తున్నది. అర్థమైందా? ఇది కారణం ఉన్నారు. కనుక ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది, మార్పు లేదు. కనుక అర్జున, నువ్వు ఆత్మస్వరూపానివి, భీష్ముడు కూడా ఆత్మస్వరూపం, కనుక ఎవరిని ఎవరు చంపరు, ఎవరు ఎవరిని చంపరు, ఎవరి చేత ఎవరు చంపబడరు. అది ఎవరు ఎవరిని చంపరు, ఎవరి చేత ఎవరు చంపబడరు. ఎవరి చేత నేను అంటే ఒకళ్ళని చంపడానికి నేను ఒకరిని పురికొల్పను, అది కూడా నేను చంపను, నేను ఎవరిని పురికొల్పను అని అర్థం. ఒకళ్ళని చంపము మనం, ఒకళ్ళ చేత చంపబడము. ఎందుకని? ఆత్మస్వరూపాన్ని కనుక అని చెప్పి చివరికి 25వ శ్లోకంలో అవ్యక్తః అయం ఆత్మ అన్నారు. ఈ ఆత్మ కంటికి కనపడదు, అవ్యక్తః, వ్యక్తం అయ్యేది కాదు ఇది, దానికి రూపం లేదు కనుక ఇది కంటికి కనపడదు. ఎవరైనా ఆత్మ చూశాము అంటే వాడితో మాట్లాడకూడదు. ఆత్మ చూశాము అంటే ఆత్మకు రూపం లేదు, నువ్వు ఎట్లా చూస్తావు అంటే ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావు అని అర్థం, అంతే కదా. అవ్యక్తః అంతేకాదు, ఈ ఆత్మ అచింత్యః. అచింత్యః అంటే ఇప్పుడు ఈ పుష్పాన్ని చూసి ఆలోచిస్తాం, ఆలోచన చేస్తాం, ఈ రంగు వాసన ఇవన్నీ చూస్తాం, ఇది ఏ జాతికి చెందింది, దీని పేరేమిటి, ఇవన్నీ చింతన చేస్తుంది మనస్సు. ఏ వస్తువు చూసినా సరే ఇప్పుడు ఈ రెండు పుష్పాలు చూపిస్తే మీ మనసు చింతన చేస్తుంది, ఇదేమో మందార పుష్పం, ఇదేమో గులాబీ పుష్పం, మందార పుష్పానికి వాసన ఉండదు, గులాబీ పుష్పానికి వాసన ఉంటుంది, ఇవన్నీ చింతన చేస్తావా లేదా? అదేవిధంగా ఆత్మని గురించి చేయడానికి దానికి రంగు లేదు, వాసన లేదు, రూపము లేదు, ఎలా చింతన చేస్తావు? మనసులో చింతన చేయాలంటే దానికి ఒక రూపం ఉండాలి, దానికి ఒక పేరు ఉండాలి, దానికి ఒక ఆకారం ఉండి, దానికి ఒక రంగు వాసన రుచి ఉంటే ఆలోచిస్తామండి. రంగు రుచి వాసన లేని దాన్ని గురించి ఎట్లా ఆలోచిస్తావు? రంగు రుచి వాసన లేకపోతే దాని గురించి ఎలా ఆలోచిస్తావు? అచింత్యః అన్న. అందుకని ఆలోచించవలసిన విషయం కాదు ఆత్మ, అది తెలుసుకోవలసిన విషయం. ఆత్మ తెలుసుకోవలసిన విషయమే కానీ కళ్ళు మూసుకొని నేను ఆత్మను గురించి ఆలోచిస్తానండి అన్నాడు. ఎట్లా ఆలోచిస్తావు? రూపము లేని దాని ఆత్మని గురించి ఎలా ఆలోచిస్తావు? అందుకని అచింత్యః అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అయం ఆత్మ అచింత్యః అవ్యక్తః. ఇందాక చెప్పినవన్నీ శ్లోకాలవన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మనకు నాలుగు విషయాలుగా. అవికార్యః, అది చూసాం మనం, వికారం చెందనటువంటిది. 25వ శ్లోకంలో మొదటి లైన్లో అవికార్యః అయం ఉచ్యతే, ఈ ఆత్మ వికారము లేనిదని, మనస్సుకు ఆలోచనలకు అందదని, కంటికి కనపడదని తెలుసుకో అర్జున. కనుక ఏమిటి? తస్మాత్, ఈ కారణం చేత, ఏవం, ఈ విధంగా, విదిత్వా, తెలుసుకొని, ఈ విధంగా తెలుసుకొని. 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకంలో మీ గురువు గారు చెప్పినటువంటిది అని కృష్ణుడు చెప్పల, అందరినీ తెలుసుకోమంటున్నారు కృష్ణ పరమాత్మ. అర్జున, నేను ఈ విధంగా చెప్పినటువంటి ఆత్మ గురించి నువ్వు తెలుసుకో, తెలుసుకొని విదిత్వా ఏనం, ఈ ఆత్మను అని అర్థం. ఏనం అంటే ఈ ఆత్మని ఈ విధంగా తెలుసుకోవాలి, నేను ఎలా చెప్పానో ఆ విధంగా తెలుసుకోవాలి అంటున్నాడు. అంతేకాకుండా నేను ఏదేదో తెలుసుకున్నానంటే మాత్రం ఒప్పుకోను అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఏనం ఈ ఆత్మని ఏవం విదిత్వ, ఈ విధంగా, ఏకః నిత్యః సత్యః సర్వగతః అప్రమేయః నిర్వికారః అకర్త అభోక్త అని ఈ విధంగా తెలుసుకొని. అలా తెలుసుకున్న వాళ్ళకే జ్ఞానం వస్తుంది కానీ మరెవ్వరికి రాదు. జ్ఞాత్వా న శోచితుం అర్హతి, నువ్వు శోకింపతగదు. దుఃఖపడుతున్నాడు కదా అర్జునుడు, ఏడుస్తూ కూర్చున్నాడు రథంలో యుద్ధం చేయకుండా. కనుక ఇప్పుడు మనం ఏడ్చి ఏడుపు అంతా కూడా అవసరం లేదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. మనసు దుఃఖపడుతూ ఉంటుంది, కొంతమంది పైకి ఏడుస్తారు, కొంతమంది పైకి ఏడవరు, అంతే తేడా. పైకి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కొంతమందికి, కొంతమందికి రావు. అంతేగాని ఏదో ఒక రకమైనటువంటి బాధ, దిగులు, చింత అందరిలోనూ ఉంటుంది. కారణం ఏంటంటే అజ్ఞానం. శోకం ఎందుకు వస్తుంది? ఈ ఆత్మ గురించి తెలియకపోతే వస్తుంది. సరిగా తెలియక నేను ఆ ఆత్మని నిష్ట రాక మనుషులకి దిగులు వస్తుంది, చింత వస్తుంది. ఆ మనస్సు దిగులుతో పాటే మనం అట్లాగే దిగులు అని చెప్పి బాధపడుతూ ఉంటాం. ఈ దిగులతో ఏమవుతుంది? ఆ మనస్సుకి, మనస్సు దిగులు పట్టడం వల్ల శరీరానికి వ్యాధి వస్తుంది. మనం ఇది తెలుసుకునేటప్పటికి అన్ని వ్యాధులు వచ్చి కూర్చుంటాయి శరీరంలో. మనస్సు వల్ల, మనస్సులో ఉన్న అలజడి వల్ల, మనస్సులో ఉన్న గందరగోళం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, అజ్ఞానం వల్ల మనస్సు బాధపడి పడి పడి సంవత్సరాల తరబడిగా ఏమవుతుంది చివరికి? డయాబెటీస్ గాను, ఆస్మా గాను, లేకపోతే కీళ్ళ వాతం గాను, గుండె జబ్బు గాను, ఏదో విధంగా బయటపడుతుంది. అది మనం తెలుసుకునేటప్పటికీ అన్ని వ్యాధులు వచ్చి కూర్చుంటాయి శరీరంలో. ఇంకా తెలుసుకొని ఏం ప్రయోజనం? అందుకని చిన్నప్పుడే తెలుసుకోవాలి. చిన్నప్పుడు తెలుసుకోవాలంటే అమ్మ నాన్న చెప్పినట్టు వింటే కదా. అమ్మ భగవద్గీత చదవరా, రామాయణం చదవరా, భాగవతం చదవరా అంటే చదవం. చదివితే, చిన్నప్పుడు వింటే అలా రాకుండా మనం చేసుకోగలం. మానసిక వ్యాధులు రాకుండా, ఏమీ చేసుకో రాకుండా మనం చేయగలం. అందుకనే అష్టాంగ యోగం, ఈ శాస్త్రం దేనికోసం చదువుతున్నాం తెలుసా? ఇప్పుడు మనస్సుని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం ఈ శాస్త్రం. ఇదేదో పుణ్యం వస్తుంది చెంపలు వేసుకోవడానికి కాదు. పుస్తకం అందుకొని కళ్ళకు అందుకొని స్వామిని గారిని చూడంగానే చెంపలు వేసుకుంటూ కళ్ళకు అద్దుకుంటే అది కాదు వచ్చేది మనకి. ఇక్కడ శాస్త్రం వింటే వినడం వలన మనకు మానసిక స్థైర్యం, మానసిక ఆరోగ్యం. ఈ బాధ వచ్చినప్పుడు మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తికి శారీరక ఆరోగ్యం కూడా దానంతట అదే వస్తుంది. అందుకని వ్యాధి మనస్సులో మొదలవుతుంది. మొదట మనస్సులో మొదలయ్యి తర్వాత శరీరంలోకి వస్తుంది. శరీరంలోకి వ్యాధి రాకముందే మనసు దగ్గరే దాన్ని మనం తుంచి వెయ్యాలి. తుంచి వెయ్యాలి అంటే మనం శాస్త్రం వినాలి, గురువు చెప్పినట్టు వినాలి. అలా విన్నప్పుడే ఈ యొక్క మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకని శాస్త్రం ఇప్పుడు అర్థమైందా ఎందుకు భగవద్గీత చదవాలో? కనుక ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది కనుక దీనికి ఎటువంటి లోపాలు లేవు, ఇందులో పరిమితులు లేవు కనుక ఆ ఆత్మస్వరూపం నీవే కనుక నువ్వు దుఃఖించవలసిన పని లేదు. ఇంతవరకు చెప్పారు ఆధ్యాత్మిక దృష్టి కోణం అయిపోయింది. ఇప్పుడు రెండవ కోణంలో వస్తున్నారు. రెండవ కోణం ఏమిటి అంటే ధార్మిక దృష్టితో చూసినా కూడా నువ్వు యుద్ధం చెయ్యాలి అన్నాడు. అది చెప్పడానికి ముందు ఈ శ్లోకంలో అభ్యుపేత్యవాదం చెప్తున్నారు. ధార్మిక దృష్టిలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక ఆలోచన చెప్తున్నారు అర్జున. ఒకవేళ నేను చెప్పేది నీకు సమంజసంగా అనిపించకపోతే, అంగీకారం కాకపోతే, దాన్ని అభ్యుపేత్యవాదం అంటారు. ఒకవేళ ఆత్మ విషయం నేను చెప్పింది సర్వగత ప్రమేయ ఏక సత్య నిత్య భోక్త కర్త ఇవన్నీ ఏమిటి, కంటికి కనపడని ఆత్మ ఎవరికి తెలుసు, ఎవరు చూశారు, అది నిజమా కాదా అని నీకు సందేహం వచ్చిందనుకో, ఒకవేళ నేను చెప్పిన విషయం మీద నీకు అంగీకారం లేదనుకో, నువ్వు మనసు ఒప్పుకోవడం లేదనుకో, సరే నీ మనసు ఏం చెప్తుందో ఆలోచిద్దాం. ఇప్పుడు ఆత్మ లేదే అనుకుందాం. ఓకే, ఎందుకంటే ఆత్మ కంటికి కనపడదు, రూపం లేదు, వాసన లేదు, రుచి లేదు అంటుంటే ఎక్కడుందయ్యా ఆత్మ అని నీకు అనుమానం వస్తుంది కదా. కనుక అప్పుడు నీకు ఆత్మ మీద, ఆ బోధన మీద, వేదాంత బోధన మీద నీకు నమ్మకమే లేదు అనుకుందాం. ఓకే, అక్కడ కొంతమంది ఉన్నారు బౌద్ధులు చార్వాకులు అనే వాళ్ళు ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళలాగే. బౌద్ధులు ఏమంటారంటే, ఈ తర్వాత ఈ శ్లోకం చదివి దాని గురించి చెప్తాను. ఒకవేళ నీ మనస్సులో నేను చెప్పే విషయం మీద నమ్మకం లేకపోతే, నీ మనస్సు వేరుగా ఆలోచిస్తూ ఉంటే ఏం చేద్దాం అని చెప్తున్నారు ఇప్పుడు 26వ శ్లోకం నుంచి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఈ బౌద్ధులు అనేవాళ్ళు ఏం చెప్తారంటే, ఆత్మ ఉన్నది, ఈ శరీరం కంటే వేరైన ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ క్షణికం అంటారు, ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది, అది పోతుంది. కనుక ఆత్మ ఎలాగైనా క్షణికమే కదా, వాళ్ళలాగా నువ్వు అనుకుందాం నేను చెప్పింది నీకు ఇష్టం లేదు వినడం. ఒకవేళ ఆ బౌద్ధుల్లాగా నువ్వు కూడా ఆత్మ క్షణికమని అనుకుంటున్నావు అనుకో, ఈ శరీరానికంటే వేరైన ఆత్మ ఉన్నది, ఆత్మ క్షణికం, ఒక వస్తువు ఉంటుంది పోతూ ఉంటుంది, ఒక క్షణం ఉంటుంది ఒక క్షణం పోతుంది, అలా అనుకున్నా కూడా ఈ ఆత్మ అనేది పోయి తీరుతుంది. బౌద్ధుల్లాగా వాళ్ళ సిద్ధాంతంలాగా ఆత్మ క్షణికం కాబట్టి వచ్చిపోతూ ఉంటుంది. అలా అనుకుందామా అంటే ఓకే, అట్లాగే అనుకో, వచ్చింది ఆత్మ క్షణికం కాబట్టి ఎట్లాగైనా పోతుంది కదా, కనుక నువ్వు దానికైనా కూడా దిగులు పడక్కర్లేదు, ఎందుకంటే వచ్చింది పోతుంది కనుక క్షణికం కనుక, క్షణికం కనుక పోతుంది అనుకుందాం, అలా పోతుంది అనుకుందాం. లేదా నువ్వు చార్వాకుల్లాగా ఒకవేళ ఆత్మ అనేదే లేదు, శరీరమే ఉన్నది, వాళ్ళేమంటారంటే చార్వాకులు ఇంకొక సిద్ధాంతం, ఆత్మ అనేదే లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేవు, ఏమున్నదయ్యా అంటే శరీరం మాత్రమే ఉన్నది అన్నాడు. శరీరం పుడుతుంది, శరీరం పోతుంది, పోయిన తర్వాత మళ్ళీ రాదు, ఇంకంతే పోతుంది అన్నాడు. చార్వాకులు చెప్తారు అట్లా, శరీరం వచ్చిన తర్వాత శరీరం పోతుంది, మళ్ళీ ఇంకా రావడం ప్రశ్న లేదు, చార్వాకులు చెప్తారు. పోనీ చార్వాకుల దృష్టితో చూసినా, బౌద్ధుల దృష్టితో చూసినా, వచ్చింది పోతుంది కదా, ఈ శరీరం వచ్చింది పోతుంది, ఆత్మ కూడా క్షణికమైతే వస్తుంది పోతుంది, అయినా కూడా నువ్వు ఎడవలసిన పని లేదు, దుఃఖించవలసిన పని లేదు. ఒకవేళ నేను చెప్పింది ఒప్పుకోకపోయినా వాళ్ళు చెప్పిన విషయంగా నువ్వు ఆలోచించినా కూడా నువ్వు దుఃఖించవలసిన పని లేదు, ఎందుకంటే క్షణికమైనది పోతుంది. అదేవిధంగా ఈ శరీరం అనేది ఉండదు, శాశ్వతంగా ఉండదు కనుక పోతుంది కనుక చార్వాకులు చెప్పినట్లుగా వాళ్ళేమంటారు, పుణ్యం లేదు, పాపం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, అన్ని ఏమీ లేవు, శరీరం పోతుంది అన్నారు. అట్లా చూసినా కూడా నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు కదా. ఒకవేళ వాళ్ళలాగా నువ్వు ఆలోచించినా కూడా అవునా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆధ్యాత్మిక దృష్టితో చూసినా నువ్వు దుఃఖించక్కర్లేదు. ఒకవేళ ఆత్మ మీద నేను చెప్పిన విషయం అంతా కూడా నీకు నమ్మకం లేకపోతే వాళ్ళలాగా ఆలోచించినా కూడా నువ్వు దుఃఖించక్కర్లేదు, ఏ విధంగా చూసినా నువ్వు దుఃఖించక్కర్లేదు అన్నారు. కానీ మన హిందూయిజంలో, హిందూ మతంలో ఆత్మ సూక్ష్మ శరీరం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళుతుంది, వెళ్ళి ప్రయాణించి మళ్ళీ స్వర్గంలోకో నరకంలోకో పోయి మళ్ళీ పుడుతుంది. మన హిందూ ధర్మంలో, మన హిందూ మతంలో మనకేమిటి, ఇప్పుడు క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి వీళ్ళందరికీ కూడా వాడు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాడు, ఇంకంతే, మళ్ళీ రాడు. మళ్ళీ పాపం చేస్తే నరకానికి వెళ్తాడు, ఇంకా మళ్ళీ రాడు, ఇంకా అది వాళ్ళకి. వాళ్ళకి పునర్జన్మ నమ్మకం లేదు. ఒకసారి మనిషిగా పుట్టిన తర్వాత స్వర్గానికన్నా వెళతాడు, నరకానికన్నా వెళతాడు, అది వాళ్ళు చెప్పేది. కానీ హిందూ మతంలో అలా చెప్పలేదు. హిందూ మతంలో ఏం చెప్పబడింది అంటే, మనిషి ఈ శరీరం అనేటువంటిది ఒక తోలు కవచం లాంటిది, కానీ వ్యక్తి ఈ శరీరం పోయినా కూడా ఉంటాడు, ప్రయాణిస్తాడు, ప్రయాణించి మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతాడు, పాప పనులు చేస్తే నరకానికి పోతాడు. అందుకనే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు, చూసారా, జైళ్లలో తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు. ఎంత పనిష్మెంట్ అంటే చెప్పడానికి లేదు, అంత రిగరస్ పనిష్మెంట్ అంటారు. మనమైతే కళ్ళతో చూడని కూడా చూడలేం, అంత పనిష్మెంట్ ఇస్తారు. దేనికి ఇస్తారో తెలుసా, అంత క్యాపిటల్ పనిష్మెంట్. ఈ శరీరానికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ సూక్ష్మ శరీరం ఉంది చూసారా జీవుడు, ఆ వ్యక్తి వాడి మనస్సు శుద్ధపడుతుంది ఆ క్యాపిటల్ పనిష్మెంట్ వల్ల. ఎందుకంటే తప్పు చేశాడు కదా, మహాపాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు వాడు ఆ పాపం యొక్క శిక్షను అనుభవించేటప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు శుద్ధిపడుతుంది. ఆ మనస్సు శుద్ధపడటం వల్ల వాడికి నెక్స్ట్ జన్మకి రిఫైన్మెంట్ వస్తుంది, కొంచెం బాగా పక్వాన్ని చెందుతుంది మనస్సు, కనుక మళ్ళీ ఒక శరీరాన్ని తీసుకుంటాడు. అందుకని మనకి ఈ శరీరం ఒక లెక్క కాదు, అర్థమైందా, ఈ శరీరం ఒక టెంపరీ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి. అది మన హిందూ ధర్మంలో చాలా విశేషమైనటువంటిది, అన్ని మతాల్లో చెప్పలేదు ఇది. అందుకని మనం ఈ శరీరాన్ని ఏమీ పట్టించుకోం. పట్టించుకోం అంటే ఏమిటి, ఈ శరీరం కొంతకాలమే, మళ్ళీ ఈ జీవుడు ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. కనుక భగవంతుడు మనకు కష్టాలు ఇచ్చినప్పుడు ఈ శరీరం ద్వారా అనుభవిస్తున్నప్పుడు రాణి బాగా వస్తే మనస్సు బాగా పక్వం చెందుతుంది. అందుకే చూడండి, చాలామంది కష్టాలు వచ్చిన తర్వాత చాలా వేదాంతం మాట్లాడతారు వాళ్ళు. బాగా కష్టాలు వచ్చినప్పుడు ఏముందండి, ప్రపంచం అంతా తాత్కాలికం, అంతా అనిత్యం, అంతా మిథ్య, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత వైరాగ్యం, ఇంత జ్ఞానం అంటే, బాగా కష్టాలు వస్తే మనస్సు ఏమైంది, బాగా నేర్చుకుంది అన్ని. లోకంలో ఏముందండి, అంతా అంతా అశాశ్వతం అంటుంటారు. కష్టాలు వచ్చినప్పుడు చూసారా మనస్సు ఎంత పరిపక్వత చెందిందో. అందుకని మనస్సు మనుషుల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. అదేవిధంగా ఆ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వీడి మనస్సు కూడా, అమ్మో ఇంకా జన్మలో పాపం చేయకూడదు, నేను ఇటువంటి పాపాలు చేస్తే ఇంత నరకాన్ని అనుభవించాలి నేను అని చెప్పి ఆ మనస్సు శుద్ధిపడి ఇంకా పాపం చేయడానికి మనస్సు పోకుండా ఉన్నంత వరకు వస్తుంది ఆ శుద్ధి. అందుకే క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేది. అర్థమైందా, మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం, చట్టం ప్రకారం ఆ పనిష్మెంట్ అనేది చాలా అవసరం. ఎవరికి, ఆ మనస్సు శుద్ధం కావడం కోసం. శరీరాన్ని పనిష్మెంట్ ఇస్తుంటే మనసు శుద్ధపడుతూ ఉంటుంది. అర్థమైందా, అందుకని శరీరం తపస్సు అంటే అదే. తపస్సు చేస్తూ ఉంటే, శరీరం బాగా తపిస్తూ ఉంటే మనసు శుద్ధపడుతుంది. మనకే చూడండి, కాస్త తలనొప్పి వస్తేనే వైరాగ్యం వచ్చేస్తుంది మనకు, కాస్త పన్ను నొప్పు అది ఇది ఏదన్నా వచ్చిందంటే మనకు ఎంత మెచ్యూరిటీ వస్తుందో. అందుకనే వ్యాధి కూడా వచ్చేది కారణమే అది, మనస్సుని బాగా పక్వం చేయడం కోసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కూరలు పక్వం కావాలంటే ఏం చేస్తాం, బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి, బాగా టేస్ట్గా ఉండాలంటే ఏం చేస్తాం, చక్కగా బాగా మగ్గ పెడతాం, ఏమన్నా అప్పుడేమవుతుంది తినడానికి బాగా వీలుగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. మన మనస్సు కూడా బాగా మగ్గాలి, పక్వం కావాలి, ఉడకాలి. ఉడకడానికి ఏం చేస్తాం, నిప్పు అగ్ని ఉంటుంది కదా, అగ్ని ఉంటే కదా ఉడుకుతుంది. అగ్ని అనేది ఏం చేస్తుంది, తపింపజేస్తుంది ఆ పదార్థాన్ని, తాపనం తపింపజేస్తుంది ఆ పదార్థం, బాగా ఉడికి సాఫ్ట్గా అంటే తినడానికి అనువుగా ఉంటుంది. అవునా, అదేవిధంగా మన మనస్సు కూడా ఉడకాలి, బాగా ఉడకాలంటే అగ్ని మీద పెట్టాలి. అగ్ని ఏమిటి అంటే కష్టం, కష్టం అనే తాపం అనే అగ్ని మీద గనక అది బాగా మగ్గిందంటే ఆ మనస్సు బాగా పరిపక్వం చెంది దానికి బాగా అన్ని విషయాల్ని అర్థం చేసుకోవడానికి, ఆకలింపు చేసుకోవడానికి శక్తి వస్తుంది అది. అందుకని కష్టాలనేది దేనికో తెలుసా, ఇప్పుడు అర్థమైందా, కష్టాలనేవి మనిషిని మనస్సుని బాగా పరిపక్వత రావడం కోసం భగవంతుడు ఇస్తాడు ఒక్కొక్క విషయాన్ని. అట్లా కొంతమంది అప్పుడు కూడా నేర్చుకోరు, కొన్ని కూరలు చూడండి అగ్ని మీద పెట్టినా కూడా పచ్చిగానే ఉంటాయి, ఉడకవుతుంది. అట్లాగే కొంతమంది కష్టాలు వచ్చినా కూడా, కొంతమంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పాఠం నేర్చుకోరు. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకేం చేస్తాం, క్యాష్ హైలో పెడతాం, తొందరగా ఉడకపోతే ఏం చేస్తాం, హైలో పెడతాం. అదేవిధంగా భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే కష్టాలు ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు, హైలో పెడతాడు అన్నమాట. వీడికి ఇంకా రావడం లేదు అని చెప్పి కొంచెం హైలో పెడతాడు. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, అప్పుడు కొంచెం మగ్గుతుంది అన్నమాట. ఇంకొక జన్మ హైలో పెట్టడం అంటే ఏమిటి, అలా పెడుతుంటాడు. ఇప్పుడు అర్థమైందా విషయం. అందుకని కృష్ణ పరమాత్మ ఏమన్నారు, అథచ ఏనం నిత్యజాతం. ఒకవేళ ఈ ఆత్మ అంటే శరీరం అన్నమాట నిత్యజాతం, బౌద్ధులు చెప్పినట్టుగా ఆత్మ క్షణికం, నిత్యంగా పుడుతూ ఉంటుంది, నిత్యంగా పోతూ ఉంటుంది, వచ్చింది పోతుంది కదా, క్షణికం కదా. నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, అది నిత్యంగా పుడుతూ పోతూ ఉంటుంది. బౌద్ధుల్లాగా అనుకున్నావే అనుకో, పుడుతూ పోతూ ఉంటుంది. లేదా శరీరమే చార్వాకుల్లాగా శరీరమే ఆత్మ అనుకున్నావనుకో, శరీరమైనా ఏమవుతుంది, చార్వాకులు చెప్పిన సిద్ధాంతం ప్రకారం వస్తుంది పోతుంది. ఇప్పుడు నేను చెప్పింది వినకపోతే నువ్వు బౌద్ధుడు అన్నా కావాలి, చార్వాకుడి అన్నా కావాలి, వాళ్ళు చెప్పిన ప్రకారమైనా కూడా ఆత్మ వస్తుంది పోతుంది. లేదా ఆత్మే లేదంటావా, శరీరమే నువ్వంటావా, చార్వాకుల్లాగా అది వస్తుంది పోతుంది. ఇంకా నువ్వు దేనికి ఏడవడం, ఎందుకు ఏడవాలి, అది అడుగుతున్నారు ఇక్కడ. తథా అపి త్వం న ఏవం శోచితుం అర్హసి, రెండో లైన్లో, హే మహాబాహో ఓ అర్జున, అలాగైనప్పటికీ కూడా క్షణికమైన ఆత్మ వస్తూ పోతున్నప్పటికైనా క్షణికం కాబట్టి నువ్వు దుఃఖించవలసిన పని లేదు. ఒకవేళ శరీరం అయినా వచ్చి పోతూ ఉంటుంది, పుట్టుక గిట్టుట కొరకే కదా, పుట్టింది మరణించక తప్పదు కనుక పుట్టడం ఉంటే మరణించడం ఉంటుంది కనుక నువ్వు శోకించవలసిన పని లేదు అర్జున అన్నారు. కనుక ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా నువ్వు శోకిస్తే బాగుండదు కనుక అభ్యుపేత్యవాదం అన్నట. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే ఆ దృష్టితో చూసినా కూడా నువ్వు దుఃఖించవలసిన పని లేదు. తర్వాత శ్లోకం 27వ శ్లోకం, జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినది మరణించక తప్పదు, దేనికైతే పుట్టుక ఉంటుందో అది మరణించక తప్పదు. ఇది తెలుసుకోవడానికి కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే చాలు, దానికి పెద్ద పెద్దగా చదవక్కర్లేదు, ఇంగిత జ్ఞానం. జన్మ ఉన్నది, మరణం ఉంటుంది తప్పకుండా, దానికి తెలుసుకోవడానికి ఏం పెద్ద శాస్త్రాలు చదవాలండి, ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, ప్రత్యక్షంగా మన కళ్ళతో చూస్తున్నాం. మన తాతలు ముత్తాతలు అందరూ చనిపోయినారా లేదా? చనిపోయినారా లేదా? మన నాన్న నాన్న చనిపోయినాడా లేదా? మనం చూడకపోవచ్చు ప్రత్యక్షంగా, మన ముందు లేరు కదా ఇప్పుడు వాళ్ళు. లేకపోయినప్పుడు ఏమైంది, మనం ప్రత్యక్షంగా కూడా ఎంతో మందిని చూస్తున్నాం. రోజు పేపర్లో చూస్తుంటాం కదా, పాప ఆయన పోయినాడు ఈయన పోయినాడు అని ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. మనం రోడ్డు మీద వస్తూ ఉంటేనే ఎన్నో మంది శరీరాలు తీసుకుపోతూ ఉన్నారు కదా, ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నామా లేదా? ఇప్పుడు వాళ్ళ శరీరం ఎంతో మన శరీరం అంతే కదా, అందుకని ఇది పోతుంది కదా. దీనికి ఏమిటి పీహెచ్డీ చదవాలా? పుట్టినది మరణించక తప్పదు, పోతుందా లేదా? పోతుంది. అంతేకాకుండా అనుమానంతో కూడా తెలుసుకోవచ్చు మనం. అనుమానం అంటే ఏమిటి? ఏదైతే చెయ్యబడిందో యత్ యత్ కృతకం తత్ తత్ అనిత్యం, చెయ్యబడినది ప్రతిదీ కూడా అనిత్యమే. యత్ యత్ కృతకం తత్ తత్ అనిత్యం. మొదటి నేను చెప్పాను ప్రత్యక్ష అనుభవం. మన కుటుంబంలో కూడా మన ఇంట్లో పెద్దలు ముసలి వాళ్ళు చనిపోవడం ఎంతోమంది చూసుంటాం. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు చనిపోవడం చూస్తూ ఉంటాం, యుక్త వయసులో ఉన్న వాళ్లే చనిపోవడం కూడా చూస్తూ ఉంటాం మన కళ్ళతో. ఒకసారి ఒక ఆవిడ శంకరాచార్య వారి దగ్గరికి వచ్చి అడిగిందట, మా అబ్బాయి చనిపోయినాడు, నాకు తెచ్చిపెట్టండి మా అబ్బాయిని, ప్రాణాన్ని ఇవ్వండి వాడిని తెచ్చిపెట్టండి అంటే, ఆయన అన్నట్ట ఎవరైనా ఇంటికి వెళ్ళి కొంచెం ఆవాలు తీసుకురా అమ్మా అన్నట్ట, ఎవరింటికైనా వెళ్ళి ఆవాలు తీసుకురా అన్నాడు. అలాగేనండి, దానికి ఎంత పని, పెద్ద పనే అది, నేను తీసుకొస్తానన్నది. ఉండు ఉండు ఉండు, ఆవాలు తేవడానికి ముందు ఒక వాళ్ళ ఇంట్లో అడగాలి నువ్వు, ఏమనంటే ఎవరు చనిపోకుండా ఉన్న ఇంటి నుంచి నువ్వు తీసుకురావాలన్నాడు. వాళ్ళింట్లో ఎటువంటి మరణము లేకుండా ఉన్నప్పుడే ఆ ఆవాలు నువ్వు తీసుకురావాలి. అలాగేనండి తీసుకొస్తానండి. వెళ్ళింది గడప 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 తిరుగుతూ ఉన్నది. ఆవాలు ఇస్తామన్నారు కానీ ఏమండి మీ ఇంట్లో ఎవరు చనిపోకుండా ఉన్నారా అని. అయ్యో అట్లా అంటా విన్నమా, ఇప్పుడే సూతకం అయిపోయింది మాకు వాళ్ళు, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళింది, ఏమండి ఆవాలు ఇవ్వండి అంటే ఇస్తామన్నారు. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అన్నారు. లేదు మా తాతగారు ఎప్పుడో చనిపోయినారు అన్నారు. అట్లాగా అయితే మీ ఇంట్లో కూడా వద్దండి. ఇట్లా ప్రతి ఇంట్లో అడుగుతూ వెళ్ళింది. ఎవరింట్లో కూడా మా ఇంట్లో ఒక వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు చనిపోలేదని ఎవరు చెప్పలేదు. అలా తిరిగి 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 ఆవిడకి కాస్త మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, అయితే అందరిళ్లల్లో చనిపోతూనే ఉంటారా మనుషులు అట్లా, ఓహో అని ఆయన దగ్గరికి వచ్చింది. ఏమో ఆవాలు తెచ్చావా అని అడిగారు శంకరాచార్యులు వారు. లేదండి తేలేదు అన్నారు. ఏ ఎందుకని అన్నారు, మీరు చెప్పారు కదా ఎక్కడ ఎవరి ఇంట్లో ఎవరు చనిపోని వాళ్ళు ఉంటేనే, చనిపోకుండా ఉంటేనే ఆ ఇంటి నుంచి తెమ్మన్నారు, అటువంటి ఇల్లే లేదు అన్నది. చూశావా మరి, చనిపోవడం అనేది సహజం. భగవంతుడైనా సరే అవతారం తీసుకున్నాడనుకోండి, ఆయన కూడా అవతారం చాలించాలి కదా. భగవంతుడైతే అవతారం అంటాము, ఆయన చాలిస్తేనేమో ఆయన స్వర్గారోహణం అంటాము, అవునా? అదే మహాత్ములు సన్యాసులైతే ఏమంటారంటే సమాధిలోకి వెళ్ళిపోయినారంటాం. కొంచెం డీసెంట్గా మాట్లాడతాం, అంతే తేడా. మామూలు మనుషులైతే పోయినాడేంటి పాపం అంటాం. స్వర్గారోహణం అయినా సమాధిలోకి పోయినా మామూలుగా పోయినా కూడా ఏమిటి తేడా, కనపడకుండా పోయినాడు అంతే కదా. కనపడకుండా పోవడం సామాన్యమే కదా అందరికీ, కనుక ఎవ్వరూ తప్పించుకోలేరు. జాతస్థి మృత్యు ధ్రువ, ధ్రువ అంటే తప్పనిసరి, దాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు. కనుక దాని గురించి భయపడటము దుఃఖించడము అనవసరం అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. అందరికీ మరణ భయం ఉంటుంది, ప్రతి వాళ్ళకి మరణ భయమే అవసరం లేదంటున్నారు కృష్ణ పరమాత్మ. మరణిస్తామేమో ఎందుకు భయపడటం, ఈ ఇల్లు ఖాళీ చేస్తాం ఇంకో ఇంట్లోకి వెళ్తాం, దానికి భయపడటం ఎందుకు? ఈ ఇల్లు శరీరం ఖాళీ చేస్తాం ఇంకో శరీరంలోకి పోతాం, ఎందుకు భయపడాలి? ఆహా ఈ ఇంటి మీద మమకారం అందువల్ల భయపడతాం. ఈ రాక్షసులందరూ ఏం చేసేవాళ్ళు చూసారా, తపస్సు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణుడు, వీళ్ళందరూ రాక్షసులందరూ మొదట తపస్సు చేసి అడిగేది ఏమిటో తెలుసా దేవుణ్ణి? తపస్సు చేయంగా 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 ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు. భక్త నీకేమి వరం కావాలనో కోరుకో అంటాడు. అనగానే ఈ భక్తుడు ఏం చేస్తాడు, ఈ రాక్షసుడు, నాకు చావు లేకుండా వరం ఇవ్వు అంటాడు. నేను చనిపోకుండా ఉండేటట్లుగా వరం ఇవ్వు అన్నాడు. ఇది రాక్షసులందరూ అడిగే ఫస్ట్ వరం. అవునా, నేను చనిపోకుండా ఉండేటట్లుగా వరం ఇవ్వు, నేను ఎప్పుడూ ఉండేటట్లుగా వరం ఇవ్వు అంటాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడికి సంకటం అయిపోతుంది, శివుడికి కానీ బ్రహ్మదేవుడికి కానీ వీళ్ళిద్దరే వరాలు ఇచ్చేది, విష్ణువు వరం ఇవ్వడు, వరం ఇవ్వ ఇస్తానన్నాడు కదా. అదే అతను భక్తుడు ఏదడిగితే అది ఇవ్వాలి. అప్పుడు ఏం చెప్తాడంటే భగవంతుడు కూడా ఆలోచిస్తాడు, సరే కోరుకో నీ ఇష్టం అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అడిగాడు, నేను నేల మీద చనిపోకూడదు. నువ్వు చనిపోకూడదని అడిగావు కానీ ఎక్కడ చనిపోకూడదని అడగలేదు అంటాడు కదా భగవంతుడు. అందుకని హిరణ్యకశిపుడు ఏం చేశాడు తెలుసా, తెలివిగా, రాక్షసులందరూ చాలా తెలివిగల వాళ్ళు. హిరణ్యకశిపుడు ఏం చేశాడు, నేను నేల మీద చనిపోకూడదు, ఆకాశంలో చనిపోకూడదు, నేను ఇంట్లో చనిపోకూడదు, బయట చనిపోకూడదు, నేను ఆయుధాలతో చనిపోకూడదు, శస్త్రాలతో చనిపోకూడదు, నీటి చేత నేను చంపబడకూడదు, వాయువు చేత చంపబడకూడదు, అగ్ని చేత చంపబడకూడదు. ఇంకెవరండి వీళ్ళు చంపుతారు, ఈ హిరణ్యకశిపుని చంపేది ఎట్లా, మృగాలు నన్ను చంపకూడదు, మనుషులు చంపకూడదు అన్నాడు, దేవతలు కూడా నన్ను చంపకూడదు. చూడండి, నేను చనిపోకూడదు అన్న తర్వాత ఇన్ని కండిషన్లు పెట్టాడు హిరణ్యకశిపుడు, ఎంత తెలియగలవాడు అంటే. ఇంకా జీవితాంతం జీవిస్తూనే ఉండాలని కోరిక, మరణమే వద్దన్నాడు. ఏమన్నాడు బ్రహ్మదేవుడు, తథాస్తు అన్నాడు. సరే అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి కూర్చొని సమాలోచన చేయాలి. నాయన ఇట్లా ఇచ్చాను వాడికి వరం, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు అన్నాడు. నేను చూసుకుంటాను ఎప్పుడు పో అన్నాడు. అప్పుడు ఏం చేశాడు విష్ణువు, నరసింహావతారంలో మృగాల చేత చంపకూడదు అన్నాడు, మనుషుల చేత చంపకూడకూడదు అన్నాడు, కానీ మృగం మనుషులతో అని చెప్పలే. అందుకని పరమాత్ముడు ఏం చేశాడు, విష్ణువు సింహం మనిషి రెండు రూపాలు కలిగిన రూపంతో వచ్చాడు. ఆయుధాలతో చంపకూడదు అన్నాడు, గోళ్లతో చంపడానికి తయారుగా వచ్చాడు. సింహానికి గోళ్ళు ఉంటాయి కదా, బయట చంపకూడదు అన్నాడు, లోపల చంపకూడదు అన్నాడు, గడప మీద కూర్చున్నాడు, బయట కాదు లోపల కాదు అక్కడ కూర్చున్నాడు, క్రింద చంపకూడదన్నాడు భూమి మీద, ఆకాశంలో చంపకూడదు అన్నాడు. ఏం చేశాడు, తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు, పరమాత్ముణ్ణి శోధిస్తున్నాడు ఈ యొక్క భక్తుడా రాక్షసుడు. భగవంతుడు చూశారా, మరణం అనేది లేదు అని వరం ఎవరన్నా అడిగినా కూడా భగవంతుడికి సాధ్యమైందా, మన ప్రార్థనలు కానీ మన జ్ఞానము కానీ మన యొక్క తెలివితేటలు కానీ, మనం ఎన్ని మందులు తీసుకున్నా, ఎంత జిమ్ముకు వెళ్ళినా, ఎంత యోగా చేసినా, ఎన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యంగా తిన్నా కూడా 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉన్నాడని అనుకుంటే నువ్వు తాబేలై పుట్టాలి, మనిషిగా కాదు తాబేలు ఉంటుంది 300 సంవత్సరాలు. మనిషికి 116 సంవత్సరాలు, 150 మ్యాక్సిమం, 130 మ్యాక్సిమం, అంతేగాని శాశ్వతంగా ఉండడం అనే ప్రశ్న లేదు. ఇది ప్రత్యక్షంగా మనం చూస్తున్నామా, అనుభవపూర్వకంగా మనం అన్నీ తెలుసుకుంటున్నామా, మన ఇంట్లో కూడా ఇన్ని తెలిసినా కూడా ఎందుకు మరణం అంటే భయపడుతున్నాం చూడండి. జాతస్యహి మృత్యు ధ్రువ, మృతం జన్మ అంటే చనిపోయిన వాడికి మళ్ళీ పుట్టుక సహజం అన్నాడు. ధ్రువం జన్మ మృతస్య, ధ్రువం అంటే తప్పనిసరిగా మృతస్య చనిపోయిన వాడికి జన్మ మరల వస్తుంది. పుట్టిన వాడికి మరణం వస్తుంది, మరణించిన వాడికి పుట్టుక వస్తుంది. కనుక అర్జున తస్మాత్ అపరిహార్యే అర్థే, అపరిహార్యం అంటే నీకు దాన్ని మార్చే శక్తి లేదు. అపరిహార్యం అంటే పరిహారం లేదు, దానికి మరణం లేకుండా ఉంచడం కోసం నీకు ఏ పరిహారము లేదు. నీ జ్ఞానము పనిచేయదు, దేవుడు పనిచేయడు, నీ ప్రార్థనలు పనిచేయవు. ఎందుకంటే అటువంటి కోరిక సరి అయిన కోరిక కాదు, అటువంటి కోరిక సరి అయిన కోరిక కాదు. ఎప్పుడు మన ప్రారంభం అయిపోతుందో అప్పుడు పోతుంది ఈ శరీరం, అంతే. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది, దానికి భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అర్థమైందా, కనుక ఇది ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. తస్మాత్ అపరిహార్య, ఛాయిస్ లెస్ అంటారు. అపరిహార్యం అంటే ఏమిటి, ఛాయిస్ లెస్, మరణించాలి, ఎప్పుడు మరణించాలి, మరణించకూడదా, ఏంటి మన ఛాయిసా? మన ఛాయిస్ లేనప్పుడు దేనికి దానికి దుఃఖపడటం? అపరిహార్యే అర్థే, పరిహారం అంటే ఛాయిస్, దాన్ని మార్చే శక్తి. మార్చే శక్తి ఉందా మనకు? ముసలితనమే రాకూడదు, ఉంటుందా? ఎవరినన్నా చూపించండి ఒక్కళ్ళు ముసలితనం రాని వాడిని, పళ్ళు ఊడని వాళ్ళని ఎవరినన్నా చూపించండి. కొంతమందికి 70 ఏళ్ళకి కూడతాయి, కొంతమంది 90 ఏళ్ళకి కూడతాయి, కొంతమందికి 40 ఏళ్ళకే కూడతాయి. అంతేగాని మార్పు లేని వాడు లేడు. మారుతుంది మనస్సు, శరీరం మారుతుంది, ఇవన్నీ మారుతూనే ఉంటాయి. అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి, ఈ శరీరానికి మరణం అనేటువంటిది ఉన్నది, పుట్టుక మరణం రెండూ కూడా సహజం. ఇటువంటి దాన్ని నువ్వు మార్చలేవు, మార్చలేని దాని విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. మనం ఏం చెప్తామంటే ఎవరింట్లో అన్నా మరణం సంభవిస్తే, ఎక్కడన్నా సంభవిస్తే పాపం పోయినాడు, ఏమంటే పుట్టిన వాళ్ళు పోకుండా ఉంటారా పాపం అని చెప్తాం మనం వాళ్ళకి చెప్తాం. ఎవరింట్లో అన్నా ఎక్కడన్నా జరిగితే మరణం సంభవిస్తే వాళ్ళకి మనల్ని ఓదార్స్తాం మనం. అది మన ఇంట్లో జరిగినప్పుడు, మనకెక్కడ దగ్గర సంబంధం ఉన్నప్పుడు జరిగితే తట్టుకోలేక దేవుణ్ణి తిట్టి, పక్క వాళ్ళని తిట్టి, అందరినీ తిట్టి, మన జాతకాన్ని తిట్టుకొని, గ్రహాలన్నింటినీ తిట్టి, శాపనార్థాలు తిట్టి ఎన్ని చేస్తాము. అదే ఎక్కడన్నా ఎవరన్నా చనిపోతే పాపపోయినా అంటాం. అంటే చూసారా, మన దగ్గరికి వచ్చేటప్పటికేమో ఒక రకమైనటువంటి భావం, పరవాళ్ళు చనిపోతే ఇంకొక రకమైనటువంటి ఇది ఏమిట్రా అంటే అది మమకారం అంటే. కనుక అలా ఉండకూడదు. ఎక్కడున్నా ఎవరైనా కూడా జనన మరణాలకు అందరూ లొంగిపోవాల్సిందే, దాన్ని ఎవరూ ఆపలేరు. కనుక అటువంటి విషయంలో రీసెంట్గా ఒక మా స్టూడెంట్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళమ్మ చిన్న వయసులోనే హార్ట్ అటాక్తో చనిపోయింది. చిన్న వయసు అంటే ఏమిటి, 53 ఏళ్ళు దాటింది, చనిపోయింది. చనిపోతే ఆ అబ్బాయి దేవుణ్ణి నమ్మటం పూజ్యడం మరి ఆపేశాడు, దేవుడు లేడు అన్నాడు. ఎందుకురా అంటే, మా అమ్మని చంపేశాడుగా ఆయన. మా అమ్మ దేవుడు ఉంటే మా అమ్మని చంపుతాడు అసలు? ఆయనకి కరుణ ఉంటే మా అమ్మ చనిపోతుందా? అబ్బాయి ఎదిగిన అబ్బాయి, చదువుకున్నవాడే, కానీ ఆ తల్లి యొక్క మరణాన్ని సహించలేక దేవుణ్ణి నిందించి దేవుడు లేడని అబ్బాయి అలా తయారైనాడు. అట్ట ఎంతమంది తయారవుతున్నారో తెలుసా? రోజుకి చాలామంది గ్రహాలను తిట్టేవాళ్ళు. మరి ఎవరన్నా చనిపోతుంటే ఎందుకు తిట్టాం? పేపర్లో రోజు చూస్తున్నాం కదా ఎంతమంది చనిపోతున్నారు. తిడుతున్నావా దేవుణ్ణి? గ్రహాలను తిడుతున్నావా? ఇంకెవరి మీద నరుస్తున్నావా? ఏ అది మరణమేగా. వాళ్ళకైతే ఒక న్యాయం, మనకైతే ఒక న్యాయం. గుళ్ళో చెప్పాను కదా, తిరుపతి గుడికి వెళితే లైన్లో పోతూ ఉంటే తొందరగా జరగకపోతే ఎందుకు అంతసేపు నుంచుంటారు వాళ్ళు దేవుడి దగ్గర? జరగరేంటి, ఇంకా జరగరేంటి అంటుంటాం మనం వెనక ఉన్నప్పుడు. మనం ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జరగం. ఆ పూజారి మనల్ని జరగమని చెప్పి అడగకూడదు, మనం చూస్తూనే ఉండాలి. 45 నిమిషాలు చూశానండి దేవుణ్ణి నేను అని చెప్పుకుంటాం, పెద్దగా గొప్పగా చెప్పుకుంటాం కూడా. నేను వెళ్ళినప్పుడు అండి అసలు పూజారి మాట్లాడనే లేదు, ఇంకా గొప్పగా చెప్పుకుంటాం. అది దోషం అని తెలియదు మనకు. అంటే ఏమిటి, మిగతా వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక రూలు, నేను వెళ్ళినప్పుడు మరొక రూల్. ఇంతకంటే తెలివి తక్కువతనానికి నిదర్శనం ఏం కావాలి? అన్నీ చేస్తారు. కనుక అర్జున, ఈ మరణం అనేటువంటి దాన్ని మార్చలేవు. పుట్టింది నశిస్తుంది, నశిస్తుంది మళ్ళీ పుడుతుంది. యత్ కృతకం తత్ వినశ్యతి, యత్ యత్ కృతకం తత్ తత్ అనిత్యం కృతకత్వాత్ ఘటవత్. ఏదైనా సరేనండి, ఈ ప్రపంచంలో వచ్చింది అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది లెక్క. ఓకే, పుట్టుట గిట్టుట కొరకే. తర్వాత శ్లోకం 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. శరీర మరణం వ్యక్తి మరణం కాదు, గుర్తుపెట్టుకోండి. శరీర మరణం వ్యక్తి మరణం కాదు. వ్యక్తి ఉంటాడు, జీవుడు సూక్ష్మ శరీరంలో ఉంటాడు. పై తోలు వదిలిపెట్టాడే గాని తాను చనిపోడు, కనపడకుండా ఉంటాడు. ఇది మన శాస్త్రం చెప్తుంది, ఇది మనం నమ్ముతాం ఈ విషయం. కనుక వ్యక్తి అలాగే ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాడు, ఏమిటి అనేటువంటిది మనకు తెలియదు, కళ్ళకు కనపడదు. కనుక ఎటువంటి ప్రయత్నం చేయకూడదు. మన స్వాధీనంలో లేనప్పుడు, మన చేతుల్లో లేని విషయాన్ని గురించి ఎప్పుడు మన ప్రయత్నం విఫలమే అవుతుంది కానీ సఫలం కాదు. మరణం అనేది మన చేతుల్లో లేదు, దానికోసం మనం అది రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయడం అంత మూర్ఖత మరొకటి లేదు. మన ప్రయత్నం వల్ల ఆపలేం కదా, దానివల్ల దుఃఖించడం వల్ల ప్రయోజనం ఉందా? దుఃఖం వల్ల ప్రయోజనం లేదు కదా. దుఃఖిస్తే ఆగిపోతుందా? మనం ఏడిస్తే ఆగిపోతుందా? చెప్పండి, ఆగదు కదా. మరి మరణం లేకపోతే ఈ పుట్టడం మరణం ఏమిటండి అని అడుగుతాం మనం. వ్యక్తి మరణించడు, ఎప్పుడు ఉంటాడు, ఈ శరీరాన్ని మాత్రం వదిలిపెట్టాడు. ఇప్పుడు ఇంజన్ ఉంది చూసారా, స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఇంజను, బోగి కనెక్షన్, ఆ బోగిని అక్కడ వదిలిపెట్టేసి ఇంజన్ పోతుంది, మళ్ళీ జంక్షన్లో కలుపుతాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ సూక్ష్మ శరీరం ఇంజన్, ఈ శరీరం బోగి, అటాచ్ అయి ఉన్నాయి. ఆ స్టేషన్ రాగానే ఏం చేస్తాడు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ ఇంజన్ని డిటాచ్ చేస్తాడు. అందుకని జన్మ అంటే ఏమిటో తెలుసా, స్థూల శరీర సూక్ష్మ శరీర సంయోగ. ఈ రెండు, ఈ యొక్క కుక్యం వేస్తాడనమాట, ప్రారంభ కర్మ అనే కుక్యం. ఈ కుక్యం వేయంగానే ఈ స్థూల శరీరం, ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి కలకత్తా, కలకత్తా నుంచి మద్రాసు, మద్రాసు నుంచి చెన్నై, తిరుగుతూనే ఉంటుంది. మనం కూడా ఈ స్థూల సూక్ష్మ శరీరం ఇంజిన్, సూక్ష్మ శరీరం ఇంజిన్, స్థూల శరీరం భోగి, కోచి. ఏం చేస్తాం, స్వర్గం నరకం భూలోకం, స్వర్గం నరకం భూలోకం, స్వర్గం నరకం భూలోకం, తిరుగుతూనే ఉంటుంది. ఎలా తిరుగుతుంది అంటే ఈ శరీరాన్ని వదిలిపెడుతుంది తిరిగేటప్పుడు, భూలోకానికి వచ్చినప్పుడు మళ్ళీ తగిలించుకుంటుంది, మళ్ళీ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ నరకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ తగిలించుకుంటుంది. ఇక్కడ చేసిన పాపాలను అక్కడ అనుభవించి మళ్ళీ వచ్చి తగిలించుకొని మళ్ళీ పుణ్యపాపాలు చేసి మళ్ళీ తగిలించుకొని మళ్ళీ అక్కడికి పోతూ ఉంది. బాగుందా కదా, ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం తగిలించుకొని ఇది ఏం చేస్తుంది, సూక్ష్మ శరీరం మనస్సు ఈ శరీరం ద్వారా పోయిన శరీరంలో చేసినటువంటి పాపకార్యాలు పుణ్యకార్యాలు అన్నీ కూడా ఇప్పుడు అనుభవిస్తుంది. అనుభవించి అనుభవించి ఏం చేస్తుంది, వదిలిపెడుతుంది కొంతకాలానికి, కొంతకాలానికి వదిలిపెట్టి మళ్ళీ పుణ్యం అయితే స్వర్గానికి వెళుతుంది, పాపం అయితే నరకానికి వెళుతుంది. సూక్ష్మ శరీరం మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే ఈ జన్మలో చేసిన పుణ్యం ఉంది కదా, పాపం మళ్ళీ అనుభవించాలి, మళ్ళీ ఇంకొక శరీరం, ఇంకొక శరీరం. బాగుందండి కదా. అక్కడికి పోయినప్పుడు ఎక్కడికి పోతుందన్నాడు, ఎక్కడికి పోతుందో. ఇప్పుడు నీరుంది కదా, నీరు ఉన్నది, ఆవిరి అయిపోతే ఎక్కడికి పోతుంది, కంటికి కనపడుతుందా? నీరున్నది కంటికి కనపడదు, ఆవిరి, ఆవిరి రూపంలో ఉన్నట్లుగానే ఈ జీవులందరూ కూడా కంటికి కనపడుతూ ఉంటారు, కంటికి కనపడకుండా పోతూ ఉంటారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనాన్నేవ. మరణం తర్వాత మళ్ళీ అవ్యక్తంగా కనపడకుండా పోతారు. అవ్యక్తం అంటే కనపడకుండా పోవడం, అగోచరం కంటికి కనపడకుండా, అదృశ్యం అన్నారు. వ్యక్తం అంటే కనపడడం, కంటికి కనపడడం, మళ్ళీ అవ్యక్తం, వ్యక్తం నుంచి అవ్యక్తం, మళ్ళీ అవ్యక్తం నుంచి వ్యక్తం అన్నారు. ఇంకొక ఉదాహరణ చెప్పనా, రాత్రిపూట, రాత్రిపూట చీకట్లో ఒక ఇల్లుంది, ఆ ఇంట్లో వెలుతురుంది, బాగా వెలుతురుంది ఇంట్లో, బయటంతా చీకటి ఉన్నది. ఆ ఇంట్లో ఒక కిటికీలో నుంచి ఒక బాణం వదిలిపెడితే బయట నుంచి, ఆ బాణం మళ్ళీ ఈ కిటికీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎదురుగా కిటికీ ఉంది, ఇక్కడ ఒక కిటికీ ఉంది, బయట చీకటి ఉన్నది, అక్కడ చీకటి ఉన్నది, హాల్లో మాత్రం వెలుతురుంది. ఆ బయట ఎవరైనా ఒక బాణం వదిలిపెట్టాడనుకోండి, ఆ బాణం ఏమవుతుంది, కిటికీలో నుంచి వచ్చి హాల్లో గుండా మళ్ళీ కిటికీలోకి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బాణం బయట నుంచి వదిలేటప్పుడు కనపడలే, బయటికి వెళ్ళిన తర్వాత కనపడదు. ఎప్పుడు కనపడుతున్నది? ఆ మధ్యలో గదిలో ఉన్నప్పుడు, లైట్ల కింద ఉన్నప్పుడు కనపడుతుంది. అర్థమైందా? చీకట్లో ఉన్నప్పుడు కనపడదు బాణం, అవ్యక్తం. వ్యక్తం మధ్యం, ఈ మధ్యలో కాస్త కనపడుతుంది. మళ్ళీ ఇంకో కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కదా వదిలిపెట్టిన బాణం, వెళ్ళి బయటకు వెళ్ళిపోతే అదృశ్యం, మళ్ళీ అవ్యక్తం. మనం కూడా అంతే. ఇప్పుడు ఇప్పుడు మనం ఏమన్నా వెలుతురులో ఉన్నాం, జీవించున్నాం, మళ్ళీ అవ్యక్తంలో నుంచి వచ్చాం, వ్యక్తంలో ఉన్నాం, మళ్ళీ అవ్యక్తం అవుతాం, కనపడకుండా పోతాం. ఈ జీవరాశులన్నీ అంతే. అవ్యక్తాదీని భూత, ఆదిని అంటే మొదట్లో అవ్యక్తం స్థితిలో ఉండి, అవ్యక్త ఆదిని భూతాని వ్యక్త మధ్యాని, ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి, వ్యక్త మధ్యాని భారత. హే అర్జున, అవ్యక్త నిధనాని అంటే మరలా చనిపోయిన తర్వాత అవ్యక్తం అయిపోతాయి. తత్రకా పరిదేవన, దానికోసం ఎందుకు దిగులు పట్టం? అవి ఉంటాయి ఎప్పుడు, శాశ్వతంగా పోవు. ఎనర్జీ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉన్నాననుకోండి, నా వాక్ శక్తి ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు నాకు మాట్లాడే శక్తి, నేను మాట్లాడకపోతే ఏమవుతుంది? అవ్యక్తంగా ఉన్నది. మాట్లాడినప్పుడు వ్యక్తం అవుతుంది, మళ్ళీ మాట్లాడకుండా ఉన్నప్పుడు నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తుంటాం కదా, అప్పుడు ఏమైపోయింది నా మాటల శక్తి? ఉందా లేదా? ఉన్నదా? ఎట్లా తెలుసు నీకు? మళ్ళీ మాట్లాడేటప్పుడు తెలుస్తుంది కదా, మళ్ళీ మాట్లాడేటప్పుడు బయటకు వచ్చింది కదా, అంటే ఉండి ఉంటే కదా వస్తుంది. అట్లాగే జీవులు కూడా ఎప్పుడు ఉంటారు, ఉంటే కదా వస్తారు. వచ్చిన వాళ్ళు ఏమవుతారు? వెళతారు. వెళ్ళిన వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళు వెళతారు, వచ్చిన వాళ్ళు వెళతారు, వెళ్ళిన వాళ్ళు వస్తారు. ఈ భాషనే సంస్కృతంలో కృష్ణ పరమాత్మ అవ్యక్తాదీని వ్యక్తమధ్యాని, వ్యక్తమధ్యాని మళ్ళీ అవ్యక్తాది. దీనికోసం ఎందుకురా ఏడుస్తాం? పోయిన వాళ్ళు వస్తారు కదా మళ్ళీ తిరిగి అన్నాడు. వస్తారు కానీ ఏ రూపంలో వస్తారో తెలియదు అన్నారు. ఏ రూపంలో వస్తే నీకెందుకు, నీకు తెలియదు అంతే. అందుకని సైన్స్ ప్రకారం కూడా మ్యాటర్ని ఎవ్వరు పుట్టించలేరు. ఎప్పుడు ఉంటుంది మ్యాటర్, ఎనర్జీ రూపంలో ఉంటుంది. ముందు రాకముందు ఎనర్జీ రూపం, ఇప్పుడు మ్యాటర్ వ్యక్తం అవుతున్నది ఎనర్జీ, తర్వాత మళ్ళీ అవ్యక్తానికి వెళ్ళిపోతే మళ్ళీ ఎనర్జీ అంటారు దాన్ని. అందుకని ఎవరు దేన్ని కొంచెం కూడా నూతనంగా పుట్టించలేరు, అది లెక్క. న్యూ థింగ్. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి, ఆవిరైపోయింది, ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ నీరుగా మారుతుంది, దానికి ఏమైనా నష్టం అయిందా? కాలేదు. అదే నీరు కంటికి కనపడే అవస్థ, ఆవిరి రూపంలో కంటికి కనపడని అవస్థ, మళ్ళీ అదే నీరు కంటికి కనపడే అవస్థ. అయ్యో కనపట్టలేదు కనపట్టలేదు పోయిందంటావా? నీ కనపడనప్పటికీ కూడా అది కనపడని రూపంలో ఉన్నది. ఈ శరీరాలు కూడా అంతే. ఈ యొక్క శరీరం కూడా ఇంకొక రూపంలో, మట్టి రూపంలోకి వెళ్ళిపోతుంది, కెమికల్స్ రూపంలోకి వెళ్ళిపోయి మళ్ళీ పుడుతుంది. అది విషయం. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యం మనం. దీనికి ఏం చేస్తాం? సోకు చేసి 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 దీనికి ఇడ్లీ పెట్టి సాంబార్ పెట్టి ఎంత చేస్తాము ఈ శరీరాన్ని పోషించు. కానీ దీని తత్వాన్ని తెలుసుకో, అది కావాల్సింది. పోషించు, క్రీములు రాసుకో వద్దని చెప్పలేదు, కానీ ఒకప్పటికి పోయేదే అని గుర్తుపెట్టుకో, లేకపోతే దుఃఖపడతాం. ఎక్కడికి పోతుంది? మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది, ఎక్కడికి పోదు. అయితే ఈ రూపంలో ఉండదు, అది ఈ రూపంలో ఉండదు, మళ్ళీ ఇంకొక రూపంలో వస్తుంది. అర్థమైందా? కనుక ఏది క్రొత్తగా రావడం పోవడం అనేటువంటిది లేదు. వ్యక్తం అమ్మడం, గొడుగు తీస్తాం, గొడుగు మూస్తాం. పాండి బజార్లో గొడుగు తీసి అన్ని పెడతాడు, బొట్లు గిట్లు అన్ని పెడతాడు తీసి రాని మీద. పోలీసు వాడు రాగానే అన్ని సర్దేసుకుని మళ్ళీ గొడుగు మూసేస్తాడు. ఇది అంతే శరీరం కూడా. కానీ దీనికి ఏం చేస్తాం మనం? 13 రోజులు, సంవత్సరాలు, నెలలు దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అవ్యక్తమా వ్యక్తమా? వ్యక్తంలో ఉన్నాం. క్లాస్ జరుగుతున్నది అవ్యక్తంగానా వ్యక్తంగానా? అబ్బా, వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనా నీవ తత్రకాపరి దేవన. ఇప్పుడు ఉంటూనే ఉన్నాను ఆయన, కనపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి కనపడకుండా ఉంటాం. అంతేకాని కనపడనంత మాత్రాన ఉండకుండా ఉంటామని. కానీ ఈ విషయం తెలుసుకోక మనం అన్నీ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం, నెగిటివ్గా అన్ని దోషంగా ఆలోచిస్తుంటాం, సరిగా అర్థం చేసుకోక. ఎందుకంటే అజ్ఞానం వల్ల. అజ్ఞానం అనే చీకటి, అజ్ఞానం అనే చీకటిలో మనం ఏం చేస్తాం, అన్ని తప్పు తప్పుగా ఆలోచిస్తాం, బాధపడుతూ ఉంటాం. ఆ నెగిటివ్లన్నీ ఎక్కడ కడుగుతారు తెలుసా? ఫోటో నెగిటివ్లన్నీ ఎక్కడ కడుగుతారు? డార్క్ రూమ్లో, చీకటి గదిలో కడుగుతారు. మనం కూడా అంతే, అజ్ఞానమైన చీకటిలో ఉన్నంతసేపు నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. అక్కడ నెగిటివ్లు చీకటిలో కడిగినట్టుగానే మన అజ్ఞానం అనే చీకటి ఉంటే అన్ని నెగిటివ్ థాట్సే వస్తాయి. అజ్ఞానం లేకపోతే అన్ని పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు మనలో అజ్ఞానం లేదు కదా, లేదు కదా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.